अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्धश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वान्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यौत्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां शक्तिहस्तं विरूपाक्षं शिखिवाहं षडाननं दारुणं रिपुरोगघ्नं भावये कुक्कुटध्वजं जय श्रीराम। ఒకప్పటి మాట, భూలోకంలో కృతయుగం సాగుతున్న కాలంలో అనుకోకుండా కొంతమంది రాక్షసులు పెచ్చు పెరిగారు. నిజానికి కృతయుగమును సద్యుగము అంటారు. సత్యము, మంచితనము, శాంతస్వరూపము, ఇది కృతయుగం యొక్క స్వభావం. కృతయుగంలో ఎక్కువ మంది మంచి పనులు చేసేవారే తప్ప చెడ్డ పనులు చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. అసలు పూర్తిగా చెడ్డ లేకపోతే కష్టంలేండి. ఎప్పుడైనా శరీరం నిలబడాలంటే ఎంతో కొంత చెడ్డ కూడా ఉండాలట. ఎందుకని, మన శరీరంలో కొన్ని క్రిములు ఉంటాయి. ఈ క్రిములు కొన్ని ఉంటేనే మంచి కణాలు అభివృద్ధి చెందుతాయి. అసలు చెడ్డ అంటూ ఉంటేనే కదా మంచితనం తెలుస్తుంది. కాకపోతే కృతయుగంలో పూర్తిగా మంచి నాలుగు పాదాలు ధర్మం అంటే అర్థం ఏమిటి? 90% ధర్మాత్మ నుండి 10% నుంచి లేక 5% వరకు మాత్రమే దుర్మార్గులు ఉంటే దాన్ని కృతయుగం అంటారు. నూటికి ఒక ఐదుగురో పది మందో ఇంచుమించుగా మధ్యలో కొంతమంది ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటారు అన్నమాట, కృతయుగం అంటారు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి మూడు పాదములు ధర్మం, ఒక పాదం అధర్మం అనగా 25% పాపాత్ములు ఉంటారు, 75% పుణ్యాత్ములు ఉంటారు. ద్వాపరయుగంలో 50-50, సగం పుణ్యం సగం పాపం. కలియుగంలో 175 మంది పాపాత్ములు, 25 మంది పుణ్యాత్ములు, వీళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఇంకా కొంతకాలం గడిచాక ఈ 25 కూడా పోతుందట. 105 పుణ్యాత్ములు, 95 మంది పాపాత్ములు తయారవుతారు. ఆ సమయంలోనే కల్కి భగవానుడు అవతరిస్తాడు. కల్కి భగవానుడు అవతరించాలంటే బాగా పెచ్చు పెరగాలి, దుర్మార్గం మేరాలి, ఒకరినొకరు దోచుకోవడం, మోసం చేసుకోవటం, అసత్యాలు ఆడడం, క్రూరత్వం, అసలు ఎవరిని ఎవరూ నమ్మని దుస్థితి ఇవి ఎక్కువైపోతే అప్పుడు కలియుగం అంతమవుతుంది. కలియుగం యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే అన్నం ఉచితంగా పెట్టరట. అన్నీ అమ్ముకోవడం మొదలు పెడతారు, అన్నం అమ్ముతారు. ఇగో మొదలైందిగా మనకి, పూర్వం అన్న సత్రాలు ఉండే, ఇప్పుడు అన్న సత్రాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. మలమూత్రాలు అమ్ముతారు. పొరపాటున ఏదైనా ఆసుపత్రికి వెడితే ఇక వీడి శరీరంలో అవయవాలు కూడా అమ్మేస్తారు. అలాంటి వాళ్ళు తయారవుతారు. తల వెంట్రుకలు అమ్ముతారు, గోల్డ్ అమ్ముతారు, మూత్రపిండాలు అమ్ముతారు, కదలకుండా కూర్చుంటే నన్ను కూడా అమ్మేస్తారు. ఈ రకంగా క్రమక్రమంగా పాపం పెచ్చు పెరుగుతుంది, అసత్యాలు ఎక్కువైపోతాయి. పరాకాష్ఠట అసత్యాలంటే అన్నిటికీ అసత్యం అనమాట. చిన్న చిన్న వాటి కూడా కాఫీ తాగావా, తాగలేదు. అప్పటికి 50 సార్లు తాగాడు, ఓ 100 చెంబులు కాఫీ తాగి 101వ సారి తాగలేదు కాబట్టి తాగలేదు అంటాడు. ఇందాక తాగావు కదంటే నేను అన్నది 101వ సారి తాగలేదు అన్నానండి, నా ఉద్దేశం అదండి అంటాడు. అంటే లోపల అనుకుంటాడనమాట, 100 సార్లే తాగాను, 101వ సారి పైకి తాగలేదు, ఈ 101వ సారి వినపడలేదులేండి అది. ఇలా అన్ని విషయాల్లోనమాట. జేబులో 100 ఉందా, నా 100 ఎక్కడుంది, 100 అంటాడు, వాడి జేబులో అన్నీ 100లే, 50 వందలు కూడా ఉండొచ్చు. ఇలా ఉంటారు మనుషులు కలియుగంలో. కాబట్టి కృతయుగంలో కూడా కొంతమంది పాపాత్ములు లేకపోతే, కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లాంటి వాడు లేకపోతే అసలు భగవంతుడి అవతారం ఎందుకు వస్తుంది? అవతారమే లేకపోతే భగవన్ లీలలు ఉండవు, లీలలు లేకపోతే ఆనందం ఉండదు. అలాగే కృతయుగంలో కొంతమంది రాక్షసులు పుట్టారు, వీళ్ళని కాలకేయులు అంటారు. వాళ్ళ అమ్మ పేరు మీదుగా కాలకేయులు అని పిలువబడ్డారు, తల్లి పేరు మీదుగా రాక్షసులకి పేర్లు వచ్చాయి. సాల కటంకట అని ఒక రాక్షసు ఉంది, ఆవిడ పేరు మీదుగా ఆవిడ పిల్లలంతా సాల కటంకటేయులు అన్నారు. వీళ్ళు రాక్షసులే. వ్యవహారంలో సాల కటంకటేయులన్నా, కాలకేయులన్నా, నివాత కవచులన్నా, అసురులన్నా, దైత్యులన్నా, రాక్షసులన్నా, వ్యవహారంలో అందరినీ రాక్షసులని అనేస్తున్నాం. కానీ వీళ్ళలో కూడా భేదాలు ఉన్నాయి, మానవుల్లో భేదాలు ఉన్నట్టే. దితి కొడుకులంతా దైత్యులు, అలాగే సాలకటంకట కొడుకులు సాలకటంకటేయులు. కాలకేయిని అని పేరు కలిగిన వాడి యొక్క కుమారులంతా కాలకేయులు. నివాత కవచ అని పేరు కలిగిన స్త్రీ కొడుకులంతా నివాత కవచులు. అలాగే ఆసురి అని ఒక రాక్షసు ఉంది, ఆవిడ పిల్లలంతా అసురులు. చూసారు ఎన్ని తేడాలు ఉన్నాయి. అసలు ఎవరిని రక్షించొద్దు, మా రక్ష, మా రక్ష అంటే ఎవరిని రక్షించొద్దు అనడం వల్ల రాక్షసులు అయ్యారట. కాబట్టి రాక్షసులు అవ్వాలంటే మీరు ఒకటే, ఎవరిని రక్షించొద్దు, భక్షించుదాం అంటే చాలు, మీరు రాక్షసులు అయిపోతారు. మీరు ఎవరిని రాక్షసులు అవ్వాలంటే అలా అయిపోండి. అది కూడా బతికిన ఎవరిని రక్షించకుండా అందరినీ భక్షించడం. అసలు యక్షులకి రాక్షసులకి పేర్లు అలాగే వచ్చాయి. జక్ష, జక్ష అంటే తినండి, తినండి అన్నవాళ్ళంతా యక్షులయ్యారు. మా రక్ష, రక్షించొద్దు అన్నవాళ్ళు రాక్షసులయ్యారు. భాగవతం చదవాలి చక్కగా. సృష్టిక్రమం చదివితే, పురాణాలు చదివితే, ఓహో ఈ కారణము చేత ఈ వ్యక్తికి ఈ పేరు వచ్చిందన్నమాట అని అర్థమవుతుంది. అలా కొంతమంది రాక్షసులు కృతయుగంలో పుట్టారు. వీళ్ళు హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తున్న మహర్షుల్ని పీడించారు. పాపం గడ్డాలు పెరిగి ఉన్నటువంటి మహర్షుల గడ్డాలకి నిప్పు పెట్టారు. మహర్షులు హిమాలయాల్లో షేవింగ్ చేసుకోరు కదా, కళ్ళు మూసుకుని తపస్సు చేస్తుంటే గడ్డం పెరిగిపోయింది. గడ్డంలో కొంతమందికి తెల్లగడ్డం ఉన్నది, కొందరికి నల్లగడ్డం ఉన్నది, ఒక్కొక్కరికి పిల్లి గడ్డం ఉంటుంది, ఒక్కొక్కరికి ఎర్రగడ్డం ఉంటుంది. ఈ గడ్డాలను చూచి పట్టుకుని ఊపి కింద నిప్పు పెట్టి ఏడిపించేవారట. మీసాలు ఓడబెరికేవారు, కొంతమంది కళ్ళు నొక్కేసేవారు, కొంతమంది తలకాయలు పగలగొట్టేవారు, కొబ్బరికాయ పట్టుకొచ్చి నెత్తి మీద కొట్టేవారు. ఇవన్నీ రాక్షస లక్షణాలు. గుడులు పడగొట్టుట, దాని మీద తమకి సంబంధించిన కట్టడాలు కట్టుట, మహర్షులను పీడించుట, ఆవులను చంపుట, వాటిని తినుట, ఇవన్నీ అత్యంత క్రూరమైన రాక్షస లక్షణం. ఈ రాక్షసులను నాశనం చెయ్యాలనుకున్నది అమ్మవారు. వెంటనే తన శరీరం నుంచి ఒక అద్భుత శక్తిని సృష్టించింది. ఆ శక్తిని కౌశికి అంటారు. శరీర కోశము నుంచి బయటకు వచ్చింది కనుక అమ్మవారిని ఏమన్నారు, కౌశికి. అమ్మవారు చాలాసార్లు కౌశికి అనే పేరుతో బయటకు వచ్చిందండి. మీకు దుర్గా సప్తశతిలో కూడా శుంభని శుంభోపాఖ్యానంలో అందుకే కౌశికి ఇతిచే విఖ్యాత అని ఒక ఘట్టం వస్తుంది. అమ్మవారు ఒకసారిగా చాలాసార్లు ఇలా కౌశికి అవతారం ఎత్తింది. మన శరీరంలో 5 కోశాలు ఉంటాయి కదా, పంచకోశాలు అంటారు వాటిని, అన్నమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ, ఇంకోటేమిటి, అబ్బో బ్రహ్మాండంగా చెప్పేశారండి. ఇంకా నాకు ఆనందం వచ్చేసింది, మీరు పండితులు గురువు గారు ఏదైనా అడిగితే టక్కన ఆయనకంటే ముందు మీరే చెప్పేయగలుగుతున్నారు, ఎటొచ్చి సీటు ఒకటి కొట్టేయట్లేదు తప్ప. ఈ విధంగా పంచకోశాలు అంటే ఒకటి తెలిసే మీకు. ఈ పంచకోశాల నుంచి పుట్టినటువంటి అమ్మవారిని ఏమన్నారు, కౌశికి. ఐదు కోశముల నుంచి బయటకు వచ్చి ఒక రూపం ధరించింది కనుక కౌశికి అన్నారు. ఆవిడే తర్వాత నదిగా మారింది. కౌశికి నది అంటే ఆవిడే. అదే ఇప్పుడు ఉత్తర భారత్లో ప్రవహిస్తున్న కోసి. హిందీ వాళ్ళు కోసి అంటారు వికృతంలో, సంస్కృతంలో కౌశికి అంటారు. ఇప్పుడు ఈ కౌశికి రూపంలో అమ్మవారు పార్వతీ శరీరం నుంచి దుష్ట శిక్షణకి పుట్టగానే బయటికి రాగానే అమ్మవారి శరీరం నల్లగా అయిపోయింది. అప్పటిదాకా అమ్మవారు నల్లగా మంచి అందంగా తెల్లగా ఉండేవాడు. కాస్త ఈ కౌశికి బయటికి రాగానే ఐదు కోశాల్లో ఉన్న కాంతి బయటకు వచ్చేయడంతో ఆవిడ నలుపెక్కిపోయింది. నలుపు అంటే మరీ బొత్తిగా నలుపు కాదు, కొంచెం ఇంద్ర నీలమణి వంటి కాంతి, నీల కాంతి అన్నమాట. ఇప్పుడు ఆయన వేసుకున్న మాస్క్ లాంటి కాంతి. వెంటనే అమ్మవారు ఏమైపోయింది, ఇప్పుడు నలుపెక్కింది. కౌశికి మాత్రం పంచవర్ణములతో పుట్టింది, ఐదు వన్నెలు. సహజంగా పంచవన్నెలు అంటారు కానీ అనకూడదు. పంచ సంస్కృతం, వన్నె అనేది తెలుగు పదం అయిపోయింది వర్ణం. అందువల్ల ఐదు వన్నెల లేక పంచవర్ణముల సుందరి. నన్నేం చేయమంటావు అని పార్వతిని అడిగింది కౌశికి. వెళ్ళు, హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న మునులను పట్టి పీడిస్తున్న రాక్షసులందరినీ సంహరించి నా దగ్గరికి రా అనగానే హుటాహుటిన ఈ కౌశికి వెళ్ళింది, వాళ్ళందరినీ చంపేసింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిలో లీనమైపోయింది. లీనమైపోయిన అమ్మవారికి మళ్ళీ రంగు రాలేదు. టండోయ్ రాక్షసంహారం అయిపోయింది, ఏం లాభం? కానీ అమ్మవారు మాత్రం అలా నల్లగానే ఉండిపోయింది. అసలు రాకూడదు కానీ కొన్ని వస్తే పావన్నారు అండోయ్. ఏమిటవి? బొజ్జ. ఒకసారి వస్తే అది అంత తేలిక పోదు. దిక్కుమాల శరీరం రావడం మొదలుపెట్టిందా, అందుకే పొట్ట రాకుండా చూసుకోవాలి. అలాగే బట్టతలు కూడా అంతే, రాకుండా చూసుకోండి. వచ్చిందా మళ్ళీ జుట్టు మలిపించడం ఎక్కడో మహానుభావుల వల్ల తప్ప ఆడుకోలేదు వాడికి రాదు. తల ఊడిందంటే రాదిక. పోయిన ప్రాణం కూడా తిరిగి రాదు. పోయిన ప్రాణము, ఊడిన జుట్టు, ఊడిన గోరు, ఊడిన దంతము, పోయిన రంగు, వచ్చిన పొట్ట, పొమ్మంటే పోవట, పొట్ట వచ్చేస్తే పోదు, అనారోగ్యం వస్తే అంత తేలిగ్గా పూర్తిగా విడిచిపెట్ట, ఇవన్నీ చెప్పారు. అందుకనే రాకుండా చూసుకోవాలి. ఒత్తి కొనుచు రాణీజనదెత్తిన రోగముల రిపుల నింద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తనక రాదు రాదు మీదు జయింపన్. రోగం రాకుండా చూసుకోవాలి. ఒకసారి రోగం వచ్చిందనుకోండి, దాన్ని తగ్గించుకోవడం కష్టం, తగ్గినా పూర్తిగా తగ్గదు. ఒకసారి శరీరములకు వచ్చిన రోగం సంపూర్ణముగా తగ్గదు. అందుకని రోగము రాకుండా ప్రయత్నించు. ఇవాళ ఏదో పెద్ద గొప్పగా మేము సామెత చెప్పే ఉంటారు కానీ అది సంస్కృతంలో చెప్పిందే, పురాణాల్లో చెప్పిందే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు. అసలు రాకుండా చూసుకో రోగము, వస్తే తగ్గడం కష్టం, తగ్గినా పూర్తి స్థితి రాదు, యథాస్థితి రాదు. రెండవది, శత్రువులు కూడా పుట్టకుండా చూసుకో. శత్రువులు రాకుండా చూసుకోవడం చాలా అవసరం. ఎవరితో అయినా విరోధం తెచ్చుకుంటే ఆ తర్వాత వాడితో స్నేహం కలిసినా ఈ పాతది వాడు మర్చిపోడండు. ఒకసారి ఒక వ్యక్తితో తగాదా వచ్చింది, ఆ తర్వాత ఏ కారణం చేత వాళ్ళిద్దరు కలిసినా అప్పుడు వాడు నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు అని పాత లోపల ఎప్పటికప్పుడు కెలుక్కుంటూనే ఉంటాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎవరితోటి విరోధము తెచ్చుకోకు. తెచ్చుకుంటే కలవడం కష్టం. యుద్ధం అంటూ జరిగితే శత్రువుని నాశనం చెయ్యాలి తప్ప శత్రువుని విడిచిపెట్టకూడదు. శత్రువును దెబ్బకొట్టి విడిచిపెడితే వాడు సర్వనాశనం చేస్తాడు మనని. అదే దరిద్రుడు ఒకడు మనకి చేసిన పని. నెహ్రూ లాంటి వాడు ప్రధానిగా ఉండడం వల్ల వచ్చిన దరిద్రం అదే మనకి. ఆనాడే ఈ చైనా వాడిని చితక్కొట్టి మానస సరోవరం కలుపుకోక తీసుకెళ్లి ఐక్యరాజ్యసభలో పెట్టాడు. తగాదా పడకూడదు, పడ్డాక దాన్ని చితక్కొట్టలేదు. మనల్ని గుర్తున్నప్పుడు సంధి చేసుకోవడం ఏంటండి పిచ్చాడు. కాకపోతే ఇది కుట్ర. ఈ కుట్ర వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం. అలాగే పాకిస్తాను చితక్కొట్టి పారేశాక మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటువంటి రాజ్యం, అప్పుడే వేసి పారేక పాపిస్తాడని. ఆ టైంలో కనుక నేను ప్రధానమంత్రిగా ఉంటుంటే దేశం మొత్తం మన దాంట్లో కలిపి పారేశాం. ఆ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల శాశ్వతంగా వీళ్ళతో బోర్డర్లో ఆ ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మనం విజయం పొంది బంగ్లాదేశ్ విడిపోయి కాశ్మీర్ను వాళ్ళు ఆక్రమిస్తే ఈ కాశ్మీర్ వ్యవహారం తీసుకెళ్లి తర్వాత మళ్ళీ ఐక్యరాజ్యసభలో పెట్టిన వాడిని ఏమంటారు చెప్పండి. కాబట్టి ఎప్పుడో చెప్పారు శత్రుత్వం రాకుండా చూసుకో, వస్తే వేసిపారే పూర్తిగా, లేకపోతే అది ఎప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇంకా మూడవది, ఇంద్రియముల వ్యసనములు కూడా పుట్టకుండా చూసుకో. ఒకసారి వ్యసనం వచ్చిందా ఇక దాన్ని విడిచిపెట్టడం కష్టం. సరదాగా ఇస్తాడు ఒక సిగరెట్ పర్వాలేదని, ఇక ముందు అంటాడు. ఆ తర్వాత ఇది వీడిని విషయం లాగేస్తుంది. ఎంత గింజుకున్నా ఒకసారి ఆ వ్యసనం అలవాటు అయితే అందులోంచి బయటపడలేడు. అలాగే ఫ్రీగా వస్తుంది కదా అని ఓ బుడ్డి పోస్తాడు అనుకోండి, తాగుతాడు వీడు, మొదలెడతాడు. ఇక ఆ తర్వాత బుడ్డి కాస్త వీడి శరీరాన్ని నడ్డి విరుస్తుంది, అందులోంచి బయటపడడం కష్టమైపోతుంది. అందుకనే వ్యసనము పుట్టకుండా చూసుకో. వ్యసనమునకు అలవాటు పడితే అందులోంచి బయటపడలేవు. అన్నిటికంటే పెద్ద వ్యసనం తెలుసా, పూర్వం సిగరెట్టు మద్యం అనేవారు కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద వ్యసనం వాట్సాప్ వ్యసనం. ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది, దీనంత వ్యసనం ఈ ప్రపంచంలో మరొట్లేదు. 24 గంటలు బస్సు ఎక్కుతాడు, మొగుడు ఇక్కడే పక్కన పెళ్ళాం, అసలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఇద్దరు వాట్సాప్లే. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకోండి పెళ్ళంతో, వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఈయన ఇందులోంచి కొడితే, నేను వాట్సాప్ చూసుకుంటున్నాను, నోరు మూసుకో అని ఆవిడ మళ్ళీ మెసేజ్. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. వాట్సాప్ కాపురం, వాట్సాప్ సంభాషణ, ఈ దరిద్రం పట్టుకుంది మనకంతా. అసలు ఎక్కడ ఏ ఇంట్లోనూ మాటలు లేవు, ఆనందం లేదు. ఏదో ఇలాంటి జాంబవంతుడు జాంబవతి తప్ప ఓ మాదిరి వాళ్ళంతా కబుర్లు చెప్పడం మానేశారు. ఈ శని నుంచి ఎప్పుడు బయటపడతాం, ఏలునాడు శని, 7:30, 7:30 కానీ ఈ వాట్సాప్ శని, ఈ దిక్కుమాలవన్నీ తయారైపోయి మనుషుల్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఏదో అదృష్టవశాత్తు అక్కడక్కడ మీలాంటి పుణ్యాత్ములు వచ్చి కాస్త పురాణం వింటున్నారనుకోండి. ఇది కూడా లేకపోతే కలిపురుషుడు పూర్తిగా ఆక్రమించేవాడు. ఈ వ్యసనములు రాకూడదు కానీ వస్తే చాలా డేంజర్. పైగా మాకు కూడా నేర్పుతున్నారు ఇవి కర్మయోగం. తాతగారికి ఏమీ తెలియదు, ఆయన నేర్చుకున్నారు, ఈ మధ్యన నేర్చుకుని ఆయన మొదలెట్టారు. కాకపోతే అదృష్టం ఏంటంటే ఆయనకి మాకు మీకు తేడా ఏంటంటే, ఆయన కేవలం గురువుగారి పురాణములు మాత్రమే వాట్సాప్లో వింటారు. ఆ వ్యసనం మంచిదే. తక్కిన వాళ్ళల్లాగా నానా చెత్తా చెదారములు తోడు, ఎక్కడ లేని దరిద్రం అందులో అనమాట. అసలు ఎందుకు చెప్పండి, అది బిగ్ గ్యాస్ అట. ఎందుకు గ్యాస్ అయితే నీకేంటి, గ్యాస్ అయితే నీకెందుకు, అది నీకెందుకు బిగ్ గ్యాస్ లేక బిగ్ ప్యాసో, ఈ సీరియల్స్ ఈ చెత్త మీకెందుకు చెప్పండి, అనవసరం. వాళ్ళ కోట్లు వస్తాయి నీకెందుకు. చెప్పాను కదా ఇవన్నీ కలియుగంలో వచ్చే వ్యసనములు, ఇవి కూడా రాకుండా చూసుకో, వస్తే వదలవట. వాటి ఎడల మెత్తబడ్డామా మనల్ని మొత్తుతాయి, ఇక తర్వాత వాటిని జయించలేము. ఇది తెలుసుకోవాలి. అలాగే పాప ఇవిడికి వచ్చిన నల్లరంగు పోలేదట. ఏమంటే అమ్మవారికి తెలుపు పోయి నలుపు రావడమా, లోకశ్రేయస్సు కోసం అదొక గొప్ప నాటకం ఆడటం కాదు, అదొక లీల. లేకపోతే జగన్మాత పార్వతీదేవి తలుచుకుంటే ఆవిడ శరీరం ఎప్పుడు ఏ రంగులో ఉండాలంటే ఆ రంగులో ఉంటుంది. అయినా ఏం ఎరగనట్టుగా, నా శరీరం నుంచి కౌశికి బయటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చి కలిసిపోయింది, అయినా సరే నా రంగులు అయిపోయింది, అయ్యో నేను బ్లాక్ బ్యూటీ అయిపోయానే అందిట ఓ రోజున శివుడితో. శివుడు కూడా హాస్యం ఆడాడు, పార్వతి పెళ్లి చూపుల్లో నువ్వు ఇలా ఉండుంటే నీ పెళ్లి ఆగిపోయేది, పెళ్లికి ముందు అందంగా తెల్లగా ఉన్నామని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నల్లగా అయిపోయావు, ఏమిటో నీతో ఏం కాపురం చేస్తాను అని హాస్యం ఆడాడు. ఇదో గొప్ప చమత్కారం. దాంతో పార్వతి కోపం వచ్చింది, అంటే మీరు నన్ను చూచి పెళ్లి చేసుకోలేదన్నమాట, నా రంగును చూసి పెళ్లి చేసుకున్నారన్నమాట. కేవలం రంగునే చూచి, రూపాన్నే చూచి వలచినటువంటి భర్తతో నేను కాపురం చెయ్యను అని అలిగి వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా భార్యామణి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ 52 తిరిగేస్తే 52 ఏట కూడా అలాగే ఉండాలని కోరుకోకూడదు. తిప్పారంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళిందంటే ఆ తర్వాత మీ పాటలు అవుతాయి అని నేను అన్నా వ్యాసుడు అన్నాడు. పార్వతీదేవి అలిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా చిత్రంగా ఉంటాయండి ఇవి కథలు. పైకి కథల్లో ఉంటాయా, లోకశ్రేయస్సు కోసం భగవంతుడు ఆడే గొప్ప లీలన్నమాట. ఇంకో తమాషా చెబుతాను. పెళ్ళి అయిన తర్వాత భార్యతో కాపురం చేయనని కోర్టుకు వెళ్ళాడు ఒక ఆయన. ఈ మధ్యనే కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి, ఐట్యూబ్లో. ఏమిటి, భార్య పెళ్ళిలో ఒక రకంగా ఉంది, పెళ్ళికి చూపుల్లో ఒక రకంగా ఉంది, పెళ్ళి అయిన తర్వాత చూస్తే మారిపోయింది. ఏమిటి, ఆవిడ మేకప్ వేసుకుంది కర్మ. ఈ మేకప్లో ఆవిడ తల 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 మెరిసిపోయిందట, మంచి వేసేసుకుంది, రంగు వేసుకుంది, పెదవులు ఎర్రగా ఉన్నాయి అనుకుని పెళ్లి చేసుకున్నట్ట. ఈ మేకప్ తీసేసి మొహం కడుక్కున్నప్పుడు పొద్దున్నే చూశాడు, వీడు మూర్చిపోయి వాంతి వచ్చి ఈవిడ కాదు మా ఆవిడ, వద్దు బాబోయ్ అంటాడు. మరి కోర్టు వారు ఏం తీర్పిచ్చారో అది నాకు తెలియదు అనుకోండి. అంటే ఒక్కొక్కసారి అలాంటి మోసాలు కూడా జరుగుతాయి. కాబట్టి పెళ్లి చూపులకి వెళ్ళిపోయి ఓహో అనుకోవడానికి లేదు, వచ్చింది తిప్పలో. ఎలా ఉన్నా భార్యని భరించాలి అనుకున్నవాడే పెళ్లి చేసుకోవాలి. ఏ మేకప్ వేసుకుంటే కప్పే ములిగింది, అది మేకప్పో జూన్ కప్పో ఏప్రిల్ కప్పో ఏదో కప్పేగా. కప్పు అంటే తెలుగులో నలుపు, అందుకు చెప్తున్నాను. తెలుగు పదం కప్పు అంటే అర్థం ఏమిటి, నలుపు. అందుకే కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా అన్నారు పోతన గారు భాగవతంలో. కృష్ణుడు మెడలో ఓ నీలరత్నం వేసుకున్నాడు. ఈ నీలరత్నం అందమైన నల్లధనంగా ఉందిట. శివుడు విషం తాగడం వల్ల ఆయన కంఠం ఎలా ఉంటుంది? నలుపు. అలాగే కృష్ణుడు కూడా విషకంఠుడిలా కనబడి శివుడిలా కనబడ్డాడు అనడానికి కప్పు వాడాడు. కాబట్టి కప్పు అనే పదం తెలుగు పదం, ఇంగ్లీష్ సియూపి కప్పు కాదు. ఈ కప్పుకు అర్థం నలుపు అనమాట. కాబట్టి అందుకే మే కప్పు అంటే మే అంటే శరీరం. తెలుగులో మే అన్న మెయ్యి అన్న మయ్యి అన్న అర్థం ఏంటి? శరీరం. దాన్ని కప్పుకోవడానికి ఈ నలుపు పోవడానికి రంగు వేసుకోవచ్చు. అది మేకప్ అనమాట. అందరూ నా ఇలా ఒరిజినల్గా అందంగా ఎక్కడి నుంచి వస్తారండి? అందరికీ అందం వస్తే ప్రపంచం అయిపోతే చెప్పండి. ఎక్కడో నూటి కోటికి ఒకటి అందంగా ఉండాలి, మిగతా కూడా దరిద్రంగా ఉండాలి, ఉంటే అదొక అందం. అందరూ పురాణం బాగా చెప్పేస్తే ఇక ఇక్కడ మైకులు ఏమైపోతాయి, స్టేజ్లు ఏమైపోతాయి? కొందరు చెప్పాలి, కొందరు వినాలి, కొందరు దానం చేయాలి, కొందరు డబ్బు సంపాదించాలి, ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయాలి, కొందరు జపం చేయాలి, కొందరు తపస్సు చేయాలి. అలా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. సరే ఏమైతేనే అమ్మవారు అలిగింది, భూలోకానికి వచ్చేసింది. అంటే శివుడి మీద అలగడం కాదు, తన శరీరం మీద అలిగిందిట. నా శరీరము మళ్ళీ సుందరముగా తయారవ్వాలి, పూర్వపు సౌరు రావాలి, నా శరీరములో పూర్వపు కోమలత్వం వర్ణం రావాలి, దీనికి ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నది. వెంటనే ఆవిడ కళ్ళు మూసుకోగానే భూలోకంలో ఒక కొండ కనపడింది. ఈ కొండ ఎర్రని కొండ, అరుణాచలం. అక్కడే శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. ఈ కొండ మీద కూర్చుని తపస్సు చేస్తే శివానుగ్రహం లభిస్తుంది, నా శరీరం మళ్ళీ పూర్వంలాగా గౌరవర్ణంలోకి వస్తుంది. గౌరవర్ణం అంటే కర్పూరం ఎలా ఉంటుంది? రోజు హారత కర్పూరం చూస్తున్నారుగా, ఆ కర్పూరపు రంగు సంస్కృతంలో గౌరవర్ణం అని పిలువబడుతుంది. అందుకే కర్పూర గౌరం అని శివుడిని అండల్లా. శివుడు కర్పూరం పోలే తెల్లగా ఉంటాడు. అలా గౌరవర్ణంలో ఉంది కాబట్టి అమ్మవారిని ఏమన్నారు? గౌరీ అన్నాడు. అందుకే ఆవిడ గౌరవర్ణం పొందడానికి ఈ అరుణాచలం అయితే బాగుంటుంది అని అరుణాచలానికి వచ్చింది. అరుణాచలంలో కూడా ఎక్కడ కూర్చుని తపస్సు చేయాలి మళ్ళీ? అరుణాచలం అంటే ఇవాళ కనపడుతున్నది చాలా పెద్దది, కొంత కనపడకుండా పాతాళానికి పోయిందిట. అలాంటి ప్రాంతములలో మనం తపస్సు చేస్తే మనం కూడా గొప్పవాళ్ళం అయిపోతాం. మానవులు అంత గొప్పవాళ్ళు అయిపోతే దేవతలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని అరుణాచలం చాలా వరకు లుప్తమై ఇప్పుడున్న కాస్త ప్రాంతమే మిగిలింది. అది చాలా పెద్ద శిఖరం, 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన కొండట. ఇప్పుడు మరి అంత కొండలేదు చూడండి. కలియుగంలో చాలా క్షేత్రములు అలాగే అయిపోతాయి, లుప్తం అయిపోతాయి, అసలు కొన్ని కనపడవు. సరస్వతి అనేది ఇప్పుడు మనకి అంతర్వాహిని, దర్శనమివ్వదు. మీరు సరస్వతిలో స్నానం చేయాలంటే బదరీ వెళ్ళవలసిందే. బదరీలో మానా అనే ప్రాంతంలో మాత్రమే ఒక 4 కిలోమీటర్లు కనపడుతుంది. ఆ 4 కిలోమీటర్లు దాటాక అది అలకనందలో కలిసిపోతుంది. ఈ మధ్యనే మళ్ళీ సరస్వతి అనేది కొంచెం కొంచెం కురుక్షేత్రంలో బయటపడుతోంది. దైవానుగ్రహం వల్ల అది మళ్ళీ బయటపడాలి. 10 సంవత్సరములు ధర్మబద్ధంగా బ్రహ్మచర్య దీక్షతో ఉన్నటువంటి వాడు పరిపాలన చేస్తే సరస్వతి బయటకు వస్తుంది అని శాస్త్రం. అయితే మీకు వెంటనే మీ బ్రెయిన్స్, షార్ప్ బ్రెయిన్స్, ఎందుకు సరస్వతి ఇప్పుడు బయటకు వస్తుంది మీకు అర్థమైపోయింది. ఈ 10 ఏళ్ళే కాదు, ఆయన బ్రతికున్నంతకాలం ఆయనే ప్రధానిగా ఉండాలి. ఆ తర్వాత కూడా ఆయన వారసులు యోగులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలి. రోగులు, భోగులు, పాపాత్ములు, స్వార్థపరులు, అన్యమతస్థులు మనకొద్దు కాకూడదు. ఆ దరిద్రం మనకొద్దు. అలాంటి వాళ్ళు పరిపాలిస్తే ధర్మబద్ధంగా భూమి ఉంటుంది. భూమి మీద అన్ని నదులు మళ్ళీ వేటుకొస్తాయి, సకాలంలో వర్షాలు కురుస్తాయి, వేళకెంత అన్నం తింటాం, లేకపోతే ఓ అకాల ప్రళయాలు వచ్చి పడిపోతాయి. సరే ఇప్పుడు ఆవిడ అక్కడికి వచ్చింది, ఎక్కడ కూర్చుందామానని. అలా తిరుగుతూ ఉంటే అరుణాచలంలో ఒక ప్రాంతం కనపడింది. ఆ ప్రాంతం చాలా ఆశ్చర్యకరంగా కనపడింది. కాకోలూకై సుఖస్యేనై మృగవ్యాఘ్రై హరిద్విపై కలాపి సర్పై యత్రాఖుమార్జారై సౌహృదం శ్రితం. కాకులు, ఉలూకాలు అంటే గొడ్లగోబలు. ఓ ప్రాంతంలో కాకులు, గొడ్లగోబలు పక్కన కూర్చుని షేకింగ్ లెగ్స్ ఇచ్చుకుంటున్నాయట. మనం చేతులు ఉన్నాయి కాబట్టి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటాం, అవి షేక్ లెగ్స్ ఇచ్చుకుంటున్నాయి. కాళ్ళు కాళ్ళు పట్టుకుని ఊపుకొని ఒకదాని రోడ్డు గౌరవించుకుంటాయి. నిజంగా గొడ్లగోపకి కాకి కనపడిందా మెడ కొరికి నెత్తురు తాగి చంపేస్తుంది. పగటిపూట గొడ్లగోపు కనబడితే కాకులన్నీ మీదబడి పొడుస్తాయి. కానీ ఇవి రెండు ఒకదానితోటి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకదానికొకటి ఆహారం పెట్టుకుంటున్నాయి. ఈ విధంగా పరస్పర విరోధముగా ఉన్నటువంటి పక్షులు కలిసి మెలిసి ఉన్నాయి. సుఖస్యానైహి చిలుకలు డేగలు, డేగకి చిలుక కనపడిందా మీదబడి ఏకలు పీకేసి దాన్ని తినేస్తుంది, పొడుచు తినేస్తుంది. కానీ చిలుకలు డేగలు కలసి మెలసి తిరుగుతున్నాయి, ఒకదానికొకటి ఆహారం పెట్టుకుంటున్నాయి. చిలుకలేమో డేగలకి జామ పళ్ళు యాపిల్ పళ్ళు పెడుతున్నాయి, డేగలు చిలుకలకి రకరకాల బత్తాయి పళ్ళు కమలా ఫలాలు పెడుతున్నాయి. మృగవ్యాఘ్రైహి జింకలు పులులు కలిసిమెలిసి ఉన్నాయి. జింక కనబడితే పులి ఏం చేస్తుంది, దాని మీద పడి శుభ్రంగా తింటుంది. ఒకప్పుడు అవధానంలో అడిగాను నన్ను పులికి మేకకి ఉన్న తేడా ఏమిటని. ఒకటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు. పులేమో క్రూరం, అది పాపం కూర, ఇది క్రూర అది కూర. అలాగా ఒకదానికొకటి ఆహారం అవి. అటువంటిది వ్యాఘ్రములు జింకలు పరస్పరం కలిసి ఉంటున్నాయి. జింకలు వచ్చి తమ కాళ్లతోటి ఇలా గోగుతున్నాయట పులుల్ని, చక్క వాటికి దొర తీరుస్తున్నాయట. పులులు వచ్చి కొంత గడ్డి పరక ఎండుగడ్డి పచ్చగడ్డి పట్టుకొచ్చి జింకలకు పెడుతున్నాయి. ఇవి కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాయి. హరిద్వీపై సింహాలు ఏనుగులు ఈ రెండు ఒకదానితోటి స్నేహం చేస్తున్నాయి. ఏనుగులు తమ తొండంతో చల్లగా నీళ్లు పోస్తున్నాయి సింహాల మీద, సింహాలేమో ఏనుగులకి దురద గోకుతున్నాయి. ఈ విధంగా ఏనుగులు సింహాలు కలిసి ఉన్నాయి. కలాపి సర్పై, కలాపి అంటే నెమలి, పించి ఉండి ఆడుతుంది కనుక దాన్ని కలాపము చేస్తుంది కనుక కలాపి అన్నారు. మీరు ఎప్పుడైనా మరుచరిత్ర చదివి ఉంటారు కదా, కలాప కలాపి జాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలము. నెమళ్ళు ఆడనెమళ్ళు కలిసి ఉన్నాయి ఓ చోట. అక్కడ కరేణు అంటే ఆడ ఏనుగులు తమ కర తొండముల చేత కంపిత ఊపుతున్నటువంటి సాలం మద్ది చెట్లు ఉన్నాయట. మద్ది చెట్ల దగ్గరకు వచ్చి తొండములు తల ఊపుతున్నాయన్నమాట ఆడ ఏనుగులు. అటువంటి హిమాలయ పర్వతాన్ని చూచాడు ప్రవరుడు. అసలు హిమాలయ పర్వత సౌకుమార్యం అందం ఎంత వర్ణించినా తక్కువేనండి. ఎంతోమంది కవులు వర్ణించారు కానీ ఆ కవుల్లో హిమాలయ పర్వతానికి మరింత సొగసులు అద్దినటువంటి వాడు అలసాని పెద్దన గారు. అలసాని పెద్దన గారు పద్యాలే కాక గద్యాలు కూడా చదవాలి. ఏం అద్భుతమైన గద్యం రాశాడు. అందులో తీర్థయాత్రల గురించి వర్ణిస్తూ అది ఎట్లుండి వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబు నంగల చలువకు విలువయ్యేది అకటకట అంధకరిపు కంధరా వాస వాసుకు వియోగ భవ దుర్యథా భోగ భోగిని భోగ భాగ పటీర పరివేష్టిత విటపి వాటిక వేళ్ల దేలా లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబగళదమృత దుర్తినాత్రి కృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడుం వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధానాసమాన ఖేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మత జలశ్రవణ పరాయణై రావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురు వింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు ఏనిట్టి మహాద్భుతంబులు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండ యుగలుండగుచు ప్రవరుండతనికి ఇట్లని అన్న. ఇలా ఏకధాటిన అద్భుతమైన సమాసాలతో ఆయన ఎంత బారాశాడండి. అసలు ఎంత చెప్పినా తక్కువ అనమాట అలాంటివి. అన్నీ కాదు కానీ ఒక సరదా ఏంది చెప్తాను. అందులో సూర్యుడు రథం మీద బయలుదేరాడు. ఆయన రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. సూర్యుడు యొక్క రథం మీద ఒక అందమైన చామర ఉంటుంది. చమరీ మృగాలు అనే మృగాలు ఉంటాయని చెప్పాను కదా, హిమాలయాల్లో ఉంటాయి, వాటినే వైఐఎక్స్ యాక్స్ అని ఇంగ్లీష్ వాడు పిలుస్తారు. జడలబర్రి చమరీ మృగాలు అంటారు. వాటి వెంట్రుకలు కత్తిరించి గుళ్ళో చామరము అని విసురుతారు, చామరం విజయామి అని. సూర్యుడు యొక్క రథానికి పైన ఒక చామరం ఉందట. ఆయన తూర్పు దిక్కును బయలుదేరాడు. బయలుదేరగానే ఈ చమరీ మృగాలు హిమాలయ పర్వతాల్లోంచి తలెత్తి పైకి చూశాయి. రథం మీద ఏం కనపడింది? వాటి వెంట్రుకలు కుచ్చు కనపడింది. అబ్బా, మనం ఇక్కడ ఎక్కడో భూలోకంలో ఉన్నాం అనుకున్నాం, మన వెంట్రుకలు పైన ఉన్నాయి, అంటే మనవాడెవడో, మన క్యాస్ట్ వాడెవడో పైన కూడా ఉన్నట్టున్నాడు సూర్యుడు రథం మీద అని ఇలా నిక్కి నిక్కి విచిత్రంగా చూస్తున్నాయట. అలాంటి చమర సముదయంబగు ఉదయంబున కల విశేషంబులు శేషపణికినైనా లెక్కింప సిక్కింపే. అలాంటి ఉదయ పర్వతం మీద ఉన్న విశేషాలు ఆదిశేషుడు లెక్కించగలడా? చమరీ మృగాలకు ఆశ్చర్యం కలిగించే చామరమును జెండాను పైన రథం మీద ధరించిన ఏడు గుర్రములు పూంచిన రథం మీద బయలుదేరే సూర్యభగవానుడు ఉండే ప్రదేశం ఉదయ పర్వతం. ఆ ఉదయ పర్వతం మీద ఎన్ని విశేషాలు ఉన్నాయో అంటాడు ఒక చోట. మరో చోట ఏమంటాడు? శివుణ్ణి అంధకరిపుడు అంటారు. అంధకుడు అని ఒక రాక్షసుని సంహరించటం వల్ల అంధకారి లేక అంధకాసుర విరోధి అంధకరిపు. ఆయన మెడలో ఎప్పుడు ఎవరుంటారు? వాసుకి ఉంటాడు. ఆ వాసుకి పెళ్ళయింది, చాలామంది భార్యలు ఉన్నారు. ఏం లాభం? ఎప్పుడు డ్యూటీలో ఉంటాడు ఆయన. దిక్మాల సాఫ్ట్వేర్ ఉద్యోగం అది, 24 అవర్స్ డ్యూటీ, ఎప్పుడు శివుడి మెడలో ఉంటాడు. దాంతో భార్యలు ఒక చోట, ఈయనో చోట, ఒకరితో ఒకరికి పరిచయాలు లేవు, కనీసం ముఖాముఖాలు చూసుకోరు. పాములకి కామం ఎక్కువ, దాంతో ఈ ఆడ సర్పాలకి భర్త లేకపోవటం వల్ల, వియోగం వల్ల శరీరం వేడెక్కింది, మన్మథ తాపం పెరిగింది. ఈ తాపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? భర్త దగ్గర ఉండాలి, ఏదో కౌగిలింత కావాలి. కానీ ఏం లాభం? భర్త గారు శివుడి మెడలో ఉంటాడు, వీళ్ళు చోట ఉంటారు. దాంతో వీటికి తాపం పుట్టింది, తాపం తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి? చల్లదనం కలగాలి. ఈ చల్లదనం కోసం అవి భూలోకంలో మలయ పర్వతానికి వచ్చాయి. ఇప్పుడు మలేషియా అంటున్న చోటకు వచ్చాయి. ఆ మలేషియాలో కర్పూరపు చెట్లు ఉన్నాయి, గంధపు చెట్లు ఉన్నాయి, యాలకుల తీగలు ఉన్నాయి. ఈ చెట్లకి ఈ యాలకుల తీగలకి చుట్టుకున్నాయి. ఈ యాలకుల వల్ల, కర్పూరపు పొడి వల్ల, గంధం వల్ల వాటి విరహతాపం తగ్గిందిట. అలా భర్తకి దూరం అవ్వడం వల్ల పుట్టిన విరహతాపాన్ని తగ్గించే, చల్లదనమిచ్చే పచ్చకర్పూరపు చెట్లు, గంధపు చెట్లు, యాలకులు కలిగిన ఆ మలయ పర్వతం మీద ఉన్న విశేషములు ఆదిశేషుడు కూడా లెక్కించగలడా అంట. అసలు ఏం అద్భుతమైన భాష అండి! అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్ళత్ ఏలా లత వలయంబగు మలయంబునంగల చలువుకు విలువ అయ్యేది. అక్కడున్న చలదనాన్ని ఎవడన్నా లెక్క కట్టగలడా? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అద్భుతం. అసలు ఆ భాష, ఆ శైలి, అవన్నీ వింటూ ఉంటే ప్రపంచమంతా తీర్థయాత్రలు చేయాలనిపిస్తుంది అనమాట మనకి. ఆ రోజుల్లో మలయ పర్వతం మంది, మలేషియా మంది, ఇప్పటికి కూడా అక్కడ పెద్ద కుమారస్వామి ఉంటాడు చూడండి, వీళ్ళు బాతు గుహలను ఉంటాయి, బాతు కేవ్స్. మా అమ్మాయి వెళ్ళినప్పుడు మా అమ్మాయిని సరదాగా అక్కడ ఎలాగనట, ఏదో అందరినీ బత్తు కేవ్స్, విజ్జు కేవ్స్, ఇలా రకరకాలుగా, చాచూ కేవ్స్, అది చాచూ కేవ్స్, ఇలాంటి కేవ్స్ ఉండేవి. మేమంతా చాలాసార్లు వెళ్ళి చూసి వచ్చాం, అదృష్టవశాత్తు. బాబా, ఇప్పటికీ వెళ్ళి చూడాలి జీవితంలో అన్నమాట. సింగపూర్, సింహపుర దేశం అది ఒకప్పుడు. కాంబోడియా అంటే కాంబోజ దేశం, అక్కడే గుర్రాలు స్పెషల్ అనమాట. కాంబోజ అశ్వములు అనేవారు. ఈ అరుణాచల మహాత్మ్యంలో కాంబోజ దేశం గురించి కూడా వస్తుంది. అదే కాంబోడియా. ఓ 50 మందిని తీసుకెడదాం అనుకుంటున్నామే 2023లో, అదే కాంబోడియా అంటే. ఇప్పుడు కంపూచియా, కాంబోడియా అనేది కాంబోజ దేశం. దాన్ని సుదక్షిణుడు అని రాజు పరిపాలించేవాడు. ఈ సుదక్షిణుడు అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు. వాడే ఒక అద్భుతమైన గుడి కట్టించాడు విష్ణుమూర్తికి. ఏం లాభం? ఓ రోజున యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆ దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే యుద్ధంలో జయం పొందలేమా అని ఆ ఆలయాన్ని చూడకుండా, శివాలయాన్ని విష్ణువాలయాన్ని కట్టించి కూడా దర్శనం చేసుకోకుండా అహంకరించి యుద్ధానికి వచ్చాడు. కౌరవులు వైపు చేరాడు, అర్జునుడి చేతిలో ఒక బాణం దెబ్బకి తెచ్చాడు. మహాభారతంలో ద్రోణపురంలో కాంబోజ దేశపురాజు సుదక్షిణుడిని కీలు విరగొట్టిన యంత్రంలో పడగొట్టాడు అర్జునుడు అని ఉంటుంది. ఇలా ఎన్ని దేశాలు అండి మనకి. ఇండోనేషియా మనది, ఇవాళ మనం పిలుస్తున్న పర్షియా దేశం ఉందే, అంటే ఇరాన్, అది మనదే ఒకప్పుడు. ఆ దేశాన్ని ఎంతోమంది మహారాజులు పరిపాలించారు. మద్రదేశం అంటే మాడ్రిడ్, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ అంటే ఆ రోజుల్లో మద్రదేశం అంటే శల్యుడు పరిపాలించాడు దాన్ని. ఇంకో రహస్యం తెలుసా? ఆ మద్ర దేశం నుంచి వచ్చినటువంటి మాద్రి కూడా ఇదిగో లక్షణ లక్షణ అని కృష్ణుడి భార్యలో ఒక ఆవిడ ఉంది 8 మందిలో. ఆ లక్షణ మద్రదేశపురాజు గారి కూతురే, కృష్ణుడి భార్య. ఇలా అన్ని దేశాలు దిక్మాలలు ఆక్రమించి ఆక్రమించి ఈ కాస్త మిగిలింది, ఇది కూడా కొట్టేద్దాం అని చూస్తున్నారు. ఇప్పుడు కొట్టకుండా చూడవలసిన బాధ్యత మీది. మీరు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే ఇది ఎవరూ కొట్టరు, కాబట్టి మీ బాధ్యత కూడా ఉంది. ఎంతసేపు మేము ఒక్కడమే ఇద్దరమో ముగ్గురమో రోజు మన దేశాన్ని రక్షించండి అని ప్రార్థిస్తే ఉపయోగం ఉందండి? మాతో పాటు మీరు కూడా ధర్మ సంరక్షణ కోసం ప్రయత్నించాలి. ఒకవేళ ధర్మమే నశించిపోతే అప్పుడు ఈ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరు, ఉన్న కాస్త ధర్మం పోతున్నది. ఈ కొంచెం ధర్మాన్ని పుణ్యాత్ములైన మీలాంటి వాళ్ళు కంకణం కట్టుకుని భక్తి శ్రద్ధలతో రక్షించవలసిందే. మనం ఎవరితోనికి వెళ్ళడం లేదు, కానీ మనని మనం రక్షించుకోకపోతే ఎలాగా? నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు వాడు, నీ కొప్ప కొలగొడతాడు, నీ గుడి పడగొడతాడు, నీ బడి పడగొడతాడు. ఆనాడు నువ్వేం బతుకుతావు? లేకపోతే సిగ్గు మానేసి నువ్వే దిక్కని వాడి కాళ్ళ మీద పట్టమైనా చెయ్యాలి, రెండింటిలో ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందువల్ల పరమ పవిత్రమైన ఈ తీర్థయాత్రలన్నీ చూసి తీరాలి. సరే, ఇదంతా పక్కన పెడితే నెవళ్ళు పాములు కలిసి ఆ కొండ మీద తిరుగుతున్నాయి. ఎత్ర ఆఖు మార్జారైహి, ఆఖు అంటే ఏమిటి, ఎలుక. ఆఖువాహన యనమహ అని విఘ్నేశ్వరుడికి ఒక ప్రత్యేకమైన పేరు లేదు మరి. ఆఖు అంటే మోషకము, ఎలక, పిల్లి, ఈ రెండు కలిసి ఉంటాయి. ఎలక పిల్లి కలిసి ఉన్నాయి. అమ్మ బాబు, ఎలక కనపడితే పిల్లి లటుక్కుని తింటుంది. అసలు ఎంత ఇష్టమో తెలుసా, పిల్లులకి ఎలకంటే చాలా ఇష్టం అండి బాబు. నాకు కట్టు పొంగలు అంటే ఇష్టంలాగా, నాకు చక్కెర పొంగలు అంటే ఇష్టంలాగా, నాకంటే ఇక్కడ మీకు నాకేది ఇష్టం లేదులేండి. ఇందులో కొంతమంది కాకరకాయ కూడా ఇష్టపడతారు, వాళ్ళ బతుకు ఏముంటుంది విచిత్రం. సరే, మొత్తం మీద ఏదైతేనే ఒక్కొక్కడికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అలాగా పిల్లులకి ప్రపంచంలో ఎలక మీద ఉన్నంత రుచికి దేనికి ఉండదు. ఎలకంటే వాటికి పరమ ప్రాణం అన్నట్టు, అమృతం కంటే ఎక్కువ. తాగుబోతువాడు వ్యసనం విడిచిపెట్టి తాగడం మానగలడు, తిండి తినేవాడు అది మానగలడు, నిత్యం కోడి పకోడి తినేవాడు కూడా కోడిని మానగలడేమో, కానీ ఎలుక కనపడితే మాత్రం పిల్లి తినకుండా వదలలేదు, పొమ్మన్నారు అంతే. మీలాంటి వాళ్ళు 500 కట్లు కూడా వదిలేచ్చేమో, 500 రూపాయల కట్లైనా పర్వాలేదని వదులుతారేమో, కానీ ఎలక కనబడితే పిల్లి లటుక్కు నిలబట్టుని ఆహా అని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తింటుంది. మంచి గారి, మంచి బూరి, వీటన్నిటికంటే కూడా భారీగా ఉంటుంది ఈ ఎలక. అటువంటిది ఎలక పిల్లి కలిసి తిరుగుతున్నాయి అక్కడ. సౌహృదం శ్రితం, ఒకదానొకటి శ్రితం ఆశ్రయించుకున్నాయి. ఎలాగా? సౌహృదం, మంచి మనస్సుతో విరోధం విడిచి కలిసిమెలిసి ఉన్నాయి అక్కడ. దాంతో పార్వతికి ఆశ్చర్యం కలిగింది. ఈ స్థలమే నా తపస్సుకి పనికి వచ్చే స్థలం అనుకున్నది. అక్కడ ఒక ఆయన కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన బక్క చిక్కిపోయి ఎండిపోయినట్టుగా ఉన్నాడు, కానీ ఆయన శరీరం నుంచి మహాకాంతి బయటకు వస్తున్నది. ఆయన తెల్లగా ఉన్నాడు, జటాజూటాలు ధరించాడు, పెద్ద పెద్ద శ్మశ్రువులు మేసాలు ఉన్నాయి, గడ్డం ఉన్నది. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి పార్వతీమాత కస్త్వం అన్నది. కహ త్వం, నీవెవడవు? అప్పుడు ఆయన 2 చేతులు జోడించి, అమ్మా ఇన్నాళ్ళు తపస్సు చేశాను, ఆ తపఃఫలితంగా నీ దర్శనం అయ్యిందా? జగన్మాత పార్వతీదేవి నా కోసం ఇక్కడికి దిగొచ్చింది, నా పూర్వజన్మ సుకృతం అని కన్నీళ్లు పెట్టుకుని ఆనందంతో పొంగిపోయి కాళ్ళ మీద పడిపోయాడు. నిజంగా 8 ఏళ్ళు తపస్సు చేస్తే అమ్మవారి దర్శనం అవుతుంది. అమ్మవారి దర్శనం పక్కన పెట్టండి, ఆమె కాలి కింద ఉన్న ఇంత దుమ్ము దొరికితే చాలు, ఆ దుమ్ము శిరస్సును వేసుకుందాం, మా జీవితం ధన్యమవుతుందని ఎంతోమంది ఆ తల్లి కోసం ఎదురు చూస్తారు, కానీ ఆమె పాదధూళి కూడా దొరకదు మనకి. అటువంటిది ఆవిడ స్వయంగా తపస్సు చేసుకుంటున్న బక్క చిక్కిన డొక్కలెండిన ఋషికి దర్శనమిచ్చింది. అందుకే అతడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని, మాతా నన్ను గౌతముడు అంటారు, మీ దంపతుల దర్శనం కోసం ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. నీకు తెలియందేముంది, అరుణాచలంలో ఈ ప్రాంతం చాలా గొప్ప ప్రాంతం, ఇది రహస్య గుహ. ఈ గుహలో నీ కుమారుడు స్కందుడు కూడా తపస్సు చేశాడు. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఉన్న స్థలం అది, భగవాన్ రమణ మహర్షి అక్కడ తపస్సు చేశారే, ఆ రమణాశ్రమం ఉన్న స్థలం అది. ఈ స్థలంలో శరీరముతో శాశ్వతముగా కైలాసం పొందడం కోసమని నేను కఠోర దీక్షతో నిష్ఠతో ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపం చేసుకుంటూ తపస్సు చేస్తున్నాను. నా అదృష్టం, నువ్వు దర్శనమిచ్చావు, ఇక నా తపస్సు ఫలించినట్టే అన్నాడు. ఓహో, అయితే ఈ స్థలం గొప్పదనమాట, ఏది ఇవిడికి తెలియనట్టుగా. ఓహో, మా కుమారస్వామి ఇక్కడే ఉన్నాడా? అయితే ఇక్కడ తపస్సు చేస్తే త్వరగా తపస్సిద్ధి అవుతుందన్నమాట, ఫలితం వస్తుందన్నమాట. అయితే ఇక్కడే నేను తపస్సు చేసుకుని నా నల్లధనం పోగొట్టుకుని తెల్లధనం పొందుతాను అనుకున్నది. గౌతముడు తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా ఆయన ఆశ్రమం అంట. ఆ రోజుల్లో ఎవరు తపస్సు చేసుకుంటేది వాళ్ళదే, రిజిస్ట్రేషన్ లక్కర్లేదు, వేలిముద్ర లక్కర్లేదు. అసలు ఇప్పుడు అవెందుకులేండి, కొన్ని చోట్లయితే కబ్జాయే ఆక్రమణే, 4 రోజులు ఇల్లు కట్టకపోతే తర్వాత స్థలం కనపడదు, 500 మందికి అమ్మేస్తాడు వాడు దాన్ని. అమ్మ బాబు ఎలా అయిపోయింది కాల ప్రభావం వల్ల. కానీ ఆ రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్లు ఉండేవి, రాజులు పట్టాలు ఇచ్చేవారు. ఇక్కడ పట్టాలు అక్కర్లా, అడవుల్లో కొండల్లో ఎవరైనా ఋషులు తపస్సు చేసుకుంటే ఆ ఆశ్రమములు వాళ్ళకి చెందినవన్నమాట. అందుకని ఈవిడ పార్వతీదేవి, గౌతమ నేనిక్కడ కొంతకాలం తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, అనుమతి ఇస్తావా అంటే ఆయన తెల్లబోయి, అనుమతి నేనివ్వడం ఏమిటి, చరాచర జగత్తంతా మీది, జగన్మాతవైన నీది, నీవు కానిది స్థలం ఎక్కడైనా ఉన్నదా ఈ ప్రపంచంలో, అణువు మొదలుకొని బ్రహ్మాండమంతా వ్యాపించిన ఆది పరాశక్తివి, నీకు అభ్యంతరం ఏమిటి, నువ్వు తపస్సు చేసుకుంటే ఈ ఆశ్రమ ప్రాంగణంలో రోజూ నీ దర్శనం నేను చేసుకోవచ్చు, నిన్ను దర్శిస్తే నా సకల పాపాలు తొలగిపోతాయి, సకలౌఘములు తొలగి నేను శాశ్వతంగా కైవల్యం పొందుతానని భక్తితో నమస్కరించాడు. అదిగో అక్కడ కూర్చున్నదావిడ తపస్సు మొదలెట్టింది. ఆ సమయంలోనే మహిషాసురుడు పుట్టుకొచ్చాడు. మహిషుడి కథ అంతా దేవీ భాగవతంలో చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు, ఇక్కడ క్లుప్తంగానే చెబుతాం. ఎందుకని ఇక్కడ అమ్మవారి చరిత్ర, అరుణాచల చరిత్ర ఎక్కువ ప్రాధాన్యం గనక. పూర్వం ఒకప్పుడు ధనువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ ధనువు కొడుకులు దానవులు, దానవులు అంటే ధనువు యొక్క కొడుకులు, ధనోహ అపత్యంపమాన్ దానవః. ఆ కొడుకుల్లో రంభుడు కరంభుడు అని ద్రణదములు ఉన్నారు. ఈ ఇద్దరు సకల సంపదలు పొందడానికి, చావు లేకుండా చేసుకోవడానికి సంకల్పించి హిమాలయ పర్వతాల్లో తపస్సు ప్రారంభించారు. అందులో కరంభుడు అనేవాడు నీళ్లలో పేకలోతు నీటిలో నిలబడి తపస్సు చేశాడు. కేదారంలో మందాకిని అని నదుంది కదా, ఆ నదిలో నిలబడి కంఠం వరకు నిలబడి తపస్సు చేశాడు. అసలు ఎవడైనా అందులో 2 నిమిషాలు స్నానం చేస్తే వాడి శరీరం స్తంభించిపోయి ఆ తర్వాత వాడు ఉండడిక. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. ఈ దిక్కుమాలినవాడు అందులో కూర్చుని ఏకదాటిని తపస్సు చేస్తున్నట్ట. రేపు వస్తున్నారుగా చారధామ యాత్రకు నాతో ఎంతమంది వస్తున్నారు, అబ్బో చాలామంది, అందులో ఒక 5 నిమిషాలు ఉండండి చూస్తాను. ఎవడో ఉండలేడు, అలా స్నానం చేసిన వెంటనే ఎవరో ఒకళ్ళు లాగేయాలి వెంటనే బయటికి, కొంచెం దిట్టంగా ఉన్నవాడిని తీసుకెళ్ళాలి కూడా, లేకపోతే లాగడం కూడా కష్టం అన్నమాట. అంతటి కటిక చలిలో కంఠం వరకు ఆ నీళ్ళల్లో నిలబడి అలా వాడు తపస్సు చేయడం మొదలెట్టాట. ఓం హిరణ్యరేతసే బ్రహ్మదేవాయతే నమః అనే మంత్రమును పఠిస్తూ తపస్సు చేశాడు. ఒడ్డు మీద 5 అగ్నిగుండములు పెట్టుకుని, అంటే పంచాగ్నిహోత్రములు పెట్టుకుని ఆ మధ్యలో రంభుడు తపస్సు చేశాడు. రంభుడు ఒడ్డున పంచాగ్నిహోత్రముల మధ్యలో, కరంభుడు నీటిలోను బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందడానికి, మృత్యువు నుంచి బయటపడడానికి తపస్సు చేశారు. ఆ కఠోర తపస్సు వాడు చేస్తుంటే ఇంద్రుడికి భయం వేసింది. ఈ దుర్మార్గులు తపస్సు చేస్తారు, బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు, వరాలు ఇస్తాడు, దాంతో వీడు నా ప్రాణం తీస్తారని వెంటనే ఒక మొసలి రూపం ధరించి నీళ్లలో ఉన్న కరంభుడి కాళ్ళు పట్టుకు లాగి కరకరకర నవిలి తినేశాడు. మనం అదేదో కీర దోసకాయ నవిలినట్టుగా నవిలి పడేసాడు వాడి. దోసకాయ పచ్చడి, కీర దోసకాయ పచ్చడిని చేస్తారు. అలాగే కొంతమంది పలావ్ అనే పేరుతో దాంట్లో ఒక దిక్కుమాల చెట్ని ఓడి చేసిన కరకర కరకర తెగ నవిలేస్తారే, అలా నవిలి పారేశాడు ఈ కరంభుణ్ణి. దాంతో రంభుడికి బాధ కలిగింది. నా సోదరుణ్ణి ఇంద్రుడు చంపేశాడు, ఇక నేనెందుకు బతకడం అని నిప్పుల్లో దూకి చావబోయాడు. ఆ నిప్పుల్లోకి దూకి కత్తితో తన తల నరుక్కుని అందులో వేసుకోబోయాట. వెంటనే అగ్నిహోత్రంలో నుంచి అగ్ని ప్రత్యక్షమై కత్తితో తన తలని నరుక్కోబోతున్న రాక్షసుడి యొక్క కుడి చేతిని పట్టుకుని ఆ కత్తిని ఆపి, నీకేమన్నా పిచ్చెక్కిందా, ఈ కత్తితో నెత్తిని కొట్టుకుని మిత్తిని పొందుతావా, మృత్యువుని పొందుతావా, బ్రతికి ఉంటే ఎప్పుడైనా శుభం పొందొచ్చు, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, జీవించిన వాడికి 100 ఏళ్ల తర్వాత అయినా సుఖం వస్తుంది, ఎందుకురా బాబు చావడం, నా మాట విని చావకు, చచ్చకు చచ్చకన్నాడు. నేను చచ్చకుండా ఉండాలంటే, ఈ చచ్చకనే పదం సరదాగా అదేదో సినిమాలో ఉంటున్నాడ, నేను చచ్చిపోతాను రోయ్ అంటుంది అనమాట వాళ్ళమ్మ లోపల. అది ఎవరో కనపడదు, మాటలు వినబడదే అంతే. అప్పుడు వెంటనే ఇక్కడ నుంచి రేలంగి, చచ్చకమ్మ చచ్చక అంటాడు దొంగరావుడు. అసలు ఏం పాటలండి ఆ రోజుల్లో, అద్భుతమైన పాటలు, అద్భుతమైన సినిమాలు, ఆ కథలు, ఆ భాష సంభాషణ ఓ రకమైన హాస్యం ఆనందం కలిగిస్తాయి అనమాట. ఇప్పుడు పాటలు వింటే చెంబుడు నీళ్ళలో దూకి చచ్చిపోదాం అనిపిస్తుంది. చెంబుడు నీళ్ళలో దూకి చావలేం కానీ దొరికితే చెంబు నీళ్ళలో దూకేద్దాం అనిపిస్తాను అన్నమాట. రామరామ అదేం పాడ రామరామ బండభూతులు అసలు అర్థమే కావు అనుకోండి. పాడేవాడు కూడా గొంతంతా బీభత్సంగా పెట్టుకు పాడేస్తున్నారు, పాడేవాళ్ళు లేక కాదు అలా పాడు చేసుకుంటున్నాం మనమే. రాసే కవులు గొప్ప కవులు ఎప్పుడూ ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. నిన్నగాక మొన్న వెళ్ళిపోయిన సీతారామ శాస్త్రి గారి కవిత్వం ఎంత గొప్ప అద్భుతమైన కవిత్వం చూడండి ఆయన. కానీ ఘంటసాల వంటి వారు మహానుభావులు వెళ్ళిపోయారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఉన్న గొప్పవాడు ఆయన వెళ్ళిపోయాడు, సుశీల వంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళనేమో నోటికి వచ్చినట్టు పాడమంటున్నారు, దాంతో వాళ్ళు కీచు గొంతుకు పెట్టి పడతారు. ఏమిటో జడాకట దిక్కుమాలది, అది వింటే జడలతో ఉన్న శివుడు కూడా చెంబు నీళ్ళలు దూకడు. అసలు గంభీరమైన కంఠంతో జటాకటాక సంభ్రమ భ్రమం నిలింప నిద్యరంటే ఆ గంభీర కంఠానికి శివుడు దిగొస్తాడు. ఇప్పుడు వీడు పడితే శివుడు పారిపోతాడు. ఓ చోట ఆంజనేయ స్వామి వారికి ఉత్సవాలు చేస్తున్నారు, ఏది హనుమత్ జయంతి సమయంలో. హఠాత్తుగా హనుమంతుడి విగ్రహం మాయమైపోయింది. ఏమైపోయింది హనుమంతుడి విగ్రహం అని చెప్పి అంతా వెతికారు. వెతికితే ఊరవతలు ఎక్కడో పొలాల్లో కనబడ్డాడు హనుమంతుడు. ఈ ఉపాసకుడు కూడా ఉన్నాడు, ఆయన హనుమంతుడి కాళ్ళు పట్టుకుని ఏమి స్వామి పందిట్లోంచి మాయమైపోయావంటే ఏం చేయమంటావు, లే 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 నారాజా అని రోజు అదే పాట లే చెడిపోయాను అన్నాడు. కాబట్టి మనం పెట్టే పాటలు శివుడా, అక్కడ ఆంజనేయుడు పెట్టడమా, ఈ పాటలు ఏమిటండి దరిద్రం. పందిళ్లలో ఈ మధ్యన వినాయకుడి చవితి పందిట్లు ఇదేమిటి దరిద్రం, కొట్టండి తిట్టండి గెల్లండి చంపండి ప్రేమ, లేదంటే రబ్బర్ గాజులు తెస్తాను. శివుడికి విఘ్నేశ్వరుడికి రబ్బర్ గాజులు ఎందుకు, అది ఎక్కడ పడాలో అక్కడ పడాలి. అందువల్ల ఔచిత్యం అనేది ఒకటి ఉంటుంది, ఇలా అన్నానని మీరేమనుకోవద్దు. దయతోటి ఎందుకు చెప్తానంటే అక్కడ విఘ్నేశ్వరుడి పందిరి పెట్టారు చక్కగా. వాతాపి గణపతి భజ అంటే ఆయన ఒక్కడు కూర్చుంటాడా, లేకపోతే ఈ పాట పెడితే ఆయన కూడా పారిపోతాడు అంతే. కొరకనా గిల్లనా కొట్టనా వసేయ్ ఏమేయ్, ఏమిటి పదాలు అంటే తెలుగుని పాటని ఎంత హత్య చెయ్యాలో అంతా కొని చేసి పారేస్తాం మనం. భగవంతుడు అనుగ్రహించి మనల్ని సద్బుద్ధి ఇచ్చి సరైన మార్గంలో పెట్టుగాక. అసలు ఎప్పుడు కూడా మనం ఆత్మహత్య చేసుకోకూడదు. చావద్రాయన అంటే చావకేం చేయనండి, మా తమ్ముడిని ఇంద్రుడు మొసలి రూపంలో చంపేశాడు, ఇక నేను బతకలేనడగా, నువ్వు బతికితే నీకు వరాలు ఇస్తానన్నట్టు ఆయన. కారణం ఒకటి ఉన్నది కాబట్టే, పైగా పంచాగ్నుల మధ్యలో తపస్సు చేయటం వల్ల అగ్నిహోత్రుడు ఆ తపస్సుకి అప్పటికే మెచ్చుకున్నాడు. తపస్సుకి భగవంతుడు ఆకర్షితుడవుతాడు, అందుకే దానికి తపస్సు అని పేరు. భయంకరమైనది తపస్సు అంటే చలికి తట్టుకొనుట, వేడికి తట్టుకొనుట, ఆకలికి తట్టుకొనుట, గురువుగారు చిత కొడుతూ ఉంటే దెబ్బలకి తట్టుకొనుట, ఇవన్నిటినీ కలిపి తపస్సు అంటారు. తపము అంటే వేడి, ఎన్నో రకాల వేడుల్ని తట్టుకోవాలి. ఇప్పుడు వాడు తట్టుకున్నాడు కాబట్టి అగ్ని నువ్వు చావకూడదు, నీకు వరాలు ఇవ్వాలి, నీ తపస్సుకు వచ్చాను, ఏం కావాలని అడిగితే నాకు మహాపరాక్రమవంతులైన కుమారులు కావాలి, వాళ్లల్లో ఒకడు దేవతలకు కూడా అజేయుడవ్వాలి, వాడిని చంపడానికి తల్లకిందులైపోవాలి, అటువంటి సంతానం నాకు ప్రసాదించనగా తథాస్తు నీకు ఇద్దరు కొడుకులు పుడతారు, వాళ్ళ వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, పర్వాలేదులే వరం ఇచ్చాను ఇక చావద్దు, కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, ఇక్కడ నుంచి హిమాలయాల్లో బదరీ వైపు ప్రయాణం చెయ్యి, దారిలో నీకు నచ్చిన ఒక స్త్రీని పెళ్లి చేసుకో, ఆ స్త్రీ వల్ల నీకు సంతానం కలుగుతుంది, నీకు నచ్చిన స్త్రీ వల్లే నీకు పుట్టే పిల్లలు కూడా సరైన రూపంలో ఉంటారు, సరైన స్త్రీని పెళ్లి చేసుకోకపోతే నీచులు అయి పుడతారు జాగ్రత్త అన్నట్ట. ఆ తర్వాత అగ్ని మాయమైపోయాడు. ఇప్పుడు వీడు హిమాలయాల్లో తిరుగుతూ నాకు నచ్చిన సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆవిడ వల్ల నాకు ఇద్దరు కొడుకులు పుడతారు, ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకుందామని బయలుదేరాట. ఒక్కోసారి యోగం బాలేక పిచ్చి పనులు చేస్తారు. గురువుగారు ఓ మంచి సంబంధం తెచ్చారనుకోండి, నేను ఆయన ఈ పెళ్లి చేసుకుంటే నీ బతుకు బాగుపడుతుందిరా అంటే, వద్దండి మా అమ్మ వద్దండి మా తాత వద్దన్నాడండి బంధువులు వద్దన్నారండి అని గురువుగారు చెప్పిన సంబంధం కాకుండా దిక్కుమాల సంబంధం చేసుకుని భ్రష్టు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. గురువులకి తెలియదా ఎవడికి ఏ సంబంధం చేస్తే మంచిదో, అది యోగం. ఎవడి కర్మ పడింది ఈ కర్మను ఎవరూ తప్పించలేరు. అలాగే చెప్పాను కదా వీడి కర్మ వీడిది, హిమాలయాల కేసు పెడుతూ ఉంటే వీడికి దారిలో అప్సరసలు కనబడ్డారు నచ్చలేదట, దేవతాస్త్రీలు కనబడ్డారు బే మరీ బొత్తిగా బాగాలేరు, వీళ్ళు తెల్లగా ఉన్నారు ఓవర్గా ఉన్నారు ఇలా అనుకుంటూ ఒక గౌడి గేదెను చూశాడు. అహనా సుందరంట ఓహనా సుందరంట గౌడి గేది సుందరంట గౌడి గేది సుందరంట అంటూ ఈ పాడు మనస గౌడి గేదె మీద వేసుకున్నాడు. వీడు గేదె నచ్చింది వాడికి, ఇది ఒక యోగం. అందుకని ఏమన్నారు కర్మయోగమును ఒక్కడు తప్పించలేడు. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే. నుదుట రాయబడిన బ్రహ్మగారి రాతని ఈ గీతని మార్చడం తొలగించడం ఎవ్వడి వల్ల కాదు. బ్రహ్మవాడికి ఆ రాత రాసినట్టున్నాడు. గేది కనపడగానే వెంటనే వీడు గేది వెంటబడ్డాడు. ఓహో గేది నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇచ్చి నువ్వు రాక్షసుడివి, నేను గేదిని, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటానంది. అది గేది లాంగ్వేజ్లు అనమాట అంది. అంటే ఏమిటి, నేను నిన్ను పెళ్లి చేసుకోనని. ఆ లాంగ్వేజెస్ వాళ్ళకి వాడికి అర్థమవుతాయి, మనకి అర్థమైతే వస్తాయి. నేను గేదిని గమకట్టి దున్నపోతునే పెళ్లి చేసుకుంటానండి అనగాని వీడేం చేశాడు, నా జాతిని మార్చుకుంటాను, మేము రాక్షసులం, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తామని వెంటనే వీడు దున్నపోతు అయిపోయాడు. చూసారా, ఈ దున్నపోతు ఆ గేది మెడలో తాళి కట్టింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, ముచ్చటగా తిరిగారు. అసలు దేవీ భాగవతంలో ఇంకా అద్భుతంగా వర్ణించారు, ఇక్కడ క్లుప్తంగా చెప్పారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, గేది గర్భవతి అయ్యింది. ఇక ఈ గేదెను వదలలేకపోయేటవాడు ఎక్కడికన్నా కూడబడి వెళ్ళివాడు అన్నవాడు. అంత ప్రేమ అన్నమాట. అంటే అప్పటి నుంచి ఏమన్నారు, తా వలచింది రంభ అన్నారు, తా మునిగిందే గంగ అన్నారు. ఈ ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పొట్టమరిస్తుందో చెప్పలేం, అదొక విచిత్రం. అసలు ఒక క్షణం విడిచిపెట్టేవాడు కదట, అది గడ్డి మేస్తున్నా కూడా ఉండేవాడు, అది పడుకున్నా కూడా ఉండేవాడు. వెర్రి మహాభయంకరమైన వ్యామోహం అది. ఈ వ్యామోహమే జీవులను పతన అవస్థకి తీసుకెడుతుంది. మనం పురాణాల్లో విన్నాం, ఊర్వశి వెంటపడి భ్రష్టుడైపోయాడు పురూరవుడు, సుందరి అనే ఆవిడ వెంటపడి భ్రష్టుడైపోయాడు నందుడు. అంటే బుద్ధుడికి నందుడును తమ్ముడు ఉండేవాడు, గౌతమ బుద్ధుడికి సవతి సోదరుడు, అతన్ని నందుడు అంటారు. వాడికి సుందరి అంటే పిచ్చ. ఆ ఇద్దరిని సన్యాస దీక్షలోకి లాక్కొచ్చాడు బుద్ధుడు. అందుకే సౌందరనందం అనే కావ్యాన్ని పెంగళీ కాటూరు కవులు రాశారు. ఇలా చాలా అద్భుతమైన విచిత్రమైన ప్రాణులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఒక్క క్షణం కూడా స్త్రీని విడిచిపెట్టకుండా, భార్యను విడిచిపెట్టకుండా ఉండే ఒక గొప్ప ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ అన్నమాట. వాళ్ళు వీళ్ళు అంటారు ఏంటండి, పూర్వం పితృదేవతల వంశంలో పుట్టినటువంటి రురువు అని ఒకడున్నాడు, ప్రమద్వరని పెళ్లి చేసుకున్నాడు కదా. ప్రమద్వరని పావు కాటేస్తే చచ్చిపోతే తన ఆయువులో సగం ఇచ్చాడు, ఇచ్చి చచ్చిపోయినవండి మళ్ళీ బతికించుకుని ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అందుకే ప్రమద్వర రురువుల యొక్క కళ్యాణ ఘట్టం భారతంలో చాలా గొప్పదన్నమాట. రురువు ఒక గొప్ప ఋషి, ప్రమద్వరని ఒక సుందరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇంతలో ఆ సుందరిని ఒక పావు కాటేసింది, చచ్చిపోయింది ఆవిడ. నేను ఆవిడని పెళ్లి చేసుకోకపోతే ఉండను అని తన తపశ్శక్తితో మృత్యుదేవతను పిలిచాడు ఏకంగా. అప్పుడు మృత్యు వచ్చాడు, నాయన చచ్చిన వాళ్ళని బతికించలేం, కాకపోతే నీ తపశ్శక్తి గొప్పది కాబట్టి నీకు వరం ఇస్తున్నాం, నువ్వు నీ ఆయువులో సగం గనక ధారపోస్తే నీ భార్య బతుకుతుంది, ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు అనగా అప్పుడు ఆయన, నా ఆయువు ఎంత అన్నాడు, నీకు 51,000 సంవత్సరాల ఆయువు ఉంది అన్నాడు మృత్యుదేవత. అయితే ఇందులో సగాన్ని తీసుకెళ్లి మా ఆవిడికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. వెంటనే ఆవిడ బతికింది. ఇద్దరు టింగురంగా తిరిగారు. అప్పుడు ఈ రురువు కోపం వచ్చి, నా భార్యని చంపిన ఆయువులో సగం పోగొట్టిన ఈ పావుల్ని చంపేస్తానని కనిపించిన పావునలో పొడి చంపేసేవాట. ఓ గుణపం పుచ్చుకుని పావులు ఈయన ఏం చేయలేవు, ఎందుకంటే ఈయన తపస్సేది. అలా కొన్ని వందల పావులు చంపాడు. అదో పెద్ద కథ అనుకోండి. ఈ కథని జనమేజయుడికి మహానుభావుడు, ఎవరు, వైశంపాయనుడి యొక్క శిష్యుడు ఉదంకుడు అనేవాడు చెప్పాడు. చాలా గొప్పవాడు ఈ ఉదంకుడు. ఉదంకుడు పైలుడి యొక్క శిష్యుడే కాక పౌష్యుడి యొక్క శిష్యుడే కాక వైశంపాయనుడికి మిత్రుడు కూడా, చాలా గొప్పవాడే. సరే, ఇదంతా మనం పక్కన పెడదాం. ఎందుకు చెప్తానంటే ఈ వ్యామోహంతో కూడా తిరిగేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజున ఆ హిమాలయాల్లో తిరిగి ఓ దున్నపోతు, కొత్త దున్నపోతు చూసింది. ఆ దున్నపోతు కూడా ఈ గేదె మీద వెంటబడింది వ్యామోహంతో. బాబు అయ్యని అరిచింది ఈ గేదె. గేదెల్లో కూడా పతివ్రతలు ఉంటారు. అందుకని ఈ పరాయి పురుషుడు అయినటువంటి ఈ దున్నపోతున వెంటబడుతోంది రక్షించమనగానే ఈ రంభుడు దున్నపోతు రూపంలో ఉన్నవాడు ఈ కొత్త దున్నపోతుతో తగాదా పడ్డాడు. కొత్త దున్నపోతు కొంచెం స్ట్రాంగ్, అది వీడి కొమ్ములతో పొడి చంపేసింది. చంపి ఇప్పుడు ఈ గేదె వెంటబడింది. దాంతో ఇది రక్షించండి రక్షించండి, నా భర్తని చంపినటువంటి ఈ దున్నపోతు నా వెంటబడుతున్నది అనగానే అక్కడ ఉన్న యక్షులు గంధర్వులు వచ్చి బాణాలతో ఈ కొత్త దున్నపోతుని చంపారు. అప్పుడు ఈ దున్నపోతు చచ్చిపోయినా, తన భర్త చచ్చిపోయినా గౌడిగేదె రూపంలో ఉన్నటువంటి ఈ సుందరి ఏడుస్తూ, మీరు నన్ను రక్షించారు, అయితేనేం నా భర్త కూడా పోయాడు, భర్త లేనిదేక నేను బతకలేను, నేను చచ్చిపోతాను అని అగ్నిగుండం రేల్చుకుని అందులో దూకపోయింది. తప్పమ్మా నువ్వు గర్భవతివి, గర్భవతులకు ఆత్మహత్య చేసుకునే అధికారం లేదు, భర్తతో సహగమనం చేయాలంటే భార్య గర్భవతి అయ్యి ఉండకూడదు అనగా, అయితే ఇప్పుడే ఈ పిల్లలు బయట పారేస్తా అని తన కొమ్ములతో తన డొక్క చీల్చుకుని పొట్టలో ఉన్న పిల్లలు ఇద్దరిని బయట పారేసి అప్పుడు తన భర్తతో సహగమనం చేసి చచ్చిపోయిందటికేది. ఆ కడుపు నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఒకడు రక్తబీజుడు, వాడి శరీరం నుంచి ఒక రక్తపు బిందువు కింద పడితే ఇంకో రక్తబీజుడు పడతాడు. వాడు సింహని సింహుల దగ్గరికి పోయాడు. ఇదిగో రెండో వాడే మహిషాసురుడు, మహిషి యొక్క కుమారుడు, మహిషము యొక్క కుమారుడు కాబట్టి అతడు మహిషాసురుడు. వాడికి స్త్రీ చేతిలో తప్ప చావు లేకుండా బ్రహ్మగారు వరమిచ్చాడు. వాడు సరిగ్గా ఈ పార్వతి తపస్సు చేసుకుంటున్న రోజుల్లో పుట్టి పార్వతీదేవి తపస్సుని పాడు చేయడానికి సంకల్పించాడు. అప్పుడే అమ్మవారు దుర్గాదేవిని పిలిచి, అమ్మా దుర్గామాత, నువ్వు ఆదిపరాశక్తివి, దేవతలు నిన్ను ఎలాగో ప్రార్థించారు, నువ్వు మహిషాసురుణ్ణి చంపి నా దగ్గరికి ఈ మహిషాసురుడు రాకుండా నా తపస్సు పాడు కాకుండా చూడన్నదట. అప్పుడు అమ్మవారు దేవతల ప్రార్థన అంగీకరించి మహిషాసురుడి మీదకి దండయాత్రకి వెళ్ళింది. ఈ కథ అంతా దేవీ భాగవతంలో వస్తుంది. ఘోర యుద్ధం జరిగింది అమ్మవారికి మహిషాసురుడికి కూడా, దుర్గాదేవికి. ఈ జగన్మాత వాడిని చంపడానికి చాలా రూపాలు ధరించింది, అదంతా పెద్ద కథ అనుకోండి. చిట్ట చివరికి వాడి తలని కత్తితో నరికి అవతల పారేసింది, వాడు చచ్చాడు. చావగానే వాడు మరణించినంత వరకే దేవీ భాగవతంలో ఉంటుంది, కానీ ఆ తర్వాత జరిగిన కథ ఇప్పుడు అరుణాచల మహాత్మ్యం. వాడి తలకాయ వచ్చి వాడి చేతికి అతుక్కుపోయిందిట. ఏ చేతికి పైగా? ఎడమ చేతికి అతుక్కున్నది. కుడి చేతిలో కత్తి పుచ్చుకుని వాడి తల నరగ్గానే ఈ తల వచ్చి ఎడమ చేతికి అతుక్కున్నది. కారణం ఏమిటో తెలుసా? మహిషాసురుడు చచ్చిపోవడానికి కొద్ది రోజుల ముందు శుక్రాచార్యుల వారు అతనికి ఒక లింగం ఇచ్చాడు. అద్భుతమైనటువంటి ఒక బాణలింగమును పానవట్టంతో పాటు తయారు చేసి ఒక గొలుసులో పెట్టి మెళ్ళలో వేశాడు. నాయనా, ఈ లింగం ఉండగా ఎవరు నిన్నంత తేలిగ్గా చంపరో, నిన్ను చంపితే అవతల వాళ్ళకి పాపం చుట్టుకుంటుందని చెప్పి శుక్రుడు మెడలో వేశాట. ఈ లింగం ఉండడం వల్ల వాడి మెడలో వాడి తల నరకగానే అది వచ్చి అమ్మవారి చేతికి అతుక్కుపోయింది. ఒక చేత్తో కత్తి, నెత్తురోడుతున్న కత్తి పుచ్చుకొని, మరో చేత్తో అతుక్కుపోయిన తలతో జగన్మాత దుర్గామాత 8 భుజములతో సింహవాహనం మీద ఎక్కి పార్వతీదేవి తపస్సు చేసుకుంటున్నటువంటి అరుణాచలం దగ్గరకు వచ్చింది. పార్వతీ, నీ కోరిక మీద నీ ఆశ్రమానికి మహిషాసురుడు రాకుండా చేశాను. దేవతల ప్రార్థనతో వాళ్ళ శక్తులు, వాళ్ళ శరీరాల్లో ఉన్న తేజస్సు అంతా సేకరించాను. సింహవాహనం మీద ఎక్కి పరమక్రూరుడైన మహిషాసురుడితో యుద్ధం చేశాను. వాడు నన్ను పెళ్లి చేసుకుంటానంటే చిరునవ్వు నవ్వాను. నన్ను భరించే శక్తి కామేశ్వరుడికి తప్ప మరెవరికి లేదురా మూర్ఖుడా అన్నాను. వాడు చాలా కబుర్లు చెప్పాడు, అయినా వాడిని నరికి పారవేశాను. కానీ నరికితే నరికాను, కానీ ఇప్పుడు తలకాయ వచ్చి చేతికి అతుక్కుంది. ఇదో పెద్ద చిక్కు, నన్నేం చేయమంటావన్నది. పార్వతి ఇప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వింది, మంద హాసం, చిన్న నవ్వు అన్నమాట, పెద్ద నవ్వు కాదు. అప్పుడప్పుడు మన వాళ్ళు జోకు వేసినప్పుడు వికటాట్టహాసం చేసి పక్క వాళ్ళని బాధి నవ్వుతారు. కొందరికి ఆనందం వచ్చిందే పక్క వాళ్ళ తొడలు పగిలిపోయినట్టే. అదో ఆనందం రావచ్చు, కానీ పక్కవాడు బాధేయకండి, ఇక వీధి మీద బాధేస్తారనమాట. ఆ మధ్యన ఒక ఆయన కోర్టులో కేసేసాడు, మా ఆవిడికి నాకు విడాకులు ఇప్పించండి అని. ఎందుకట? మీ ఆవిడ ఏమన్నా అన్నం పెట్టట్లేదా? అబ్బే చాలా బాగా పెడుతుందండి ఆవిడకి నేనంటే ఇష్టం అండి. పోనీ పిల్లలు లేరా మీకు? ఉన్నారండి. పోనీ ఆవిడ దగ్గర డబ్బు లేదా? ఉంది. మరి ఎందుకు? ఆవిడకి ఆనందం వచ్చినప్పుడు నేను బతకలేకపోతున్నానండి. ఆవిడకి నవ్వు వచ్చిందంటే నా వీపు మీద దబదబదబ బాధిస్తుంది, నా వెన్ను అంత విరిగిపోతుంది, నేను కాపురం చేయలేను అన్నట్ట. ఇది గొడవ. కాబట్టి ఎప్పుడైనా మీకు కనుక ఆనందం కలిగితే భర్తలు భార్యల వీపులు పగలగొట్టకండి, వాళ్ళ తొడలు ఇలా బాధేసి నవ్వకండి. అలాగే భార్యలు కూడా భర్తని బాధేయకండి. ఎవడే ఆనందం వాళ్లే అనుభవించండి. అంతగా కావాలంటే మిమ్మల్ని మీరే ఇలా బాదుకోండి, ఎవరి తొడలు వాళ్ళే, గొడవ ఉండదు. అప్పుడు తొడలు ఎర్రగా కందిపోతాయి. అంతలా నవ్వకూడదు, అది వికటాట్టహాసం. అతిహాసం, హాసం, మందహాసం, సుందరహాసం, ఇలా హాసాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అతిహాసం కొంచెం ప్రమాదం. ఎప్పుడు కూడా చిరునవ్వు చాలా బాగుంటుందిట. అందుకే ఎక్కడైనా సరే మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానస, మందస్మిత చిన్న నవ్వుతో చిరునవ్వుతో అమ్మవారు కనబడుతుంది. ఆ చిరునవ్వు ఎటువంటిది? కాంతివంతమైనది. మందస్మిత ప్రభ, చిరునవ్వు అనే కాంతితో పూర నింపబడిన కామేశ మానస, కామేశ్వరుడు యొక్క మనస్సు కలిగినది. ఎలాగా? మజ్జత్ పైగా నింపబడిన, అంటే ఆవిడ నవ్వితే ఆ నవ్వే ఒక కాంతి, ఆ కాంతిలో మొత్తం కామేశ్వరుడు ములిగిపోయాట. అసలు నవ్వితేనే అంత కాంతి వచ్చి ఆ కాంతిలో కనబడకుండా పోయాడు అనమాట. మీరు చూడండి, పెద్ద ఫ్లాష్ లైట్ వేస్తే ఆ ఎదురుగుండా ఉన్నవాళ్ళు మనకు కనబడరు. ఇక ఒక వ్యక్తి మీద బాగా లైటింగ్ పడిపోతే ఆ లైటింగ్లో ఉన్నవాడు ఓవర్ లైటింగ్ వల్ల మనకి స్పష్టంగా కనబడ్డు, అంటే కాంతిలో మునిగిపోయాడు. అమ్మవారి చిరునవ్వు కాంతి చేత ముంచబడినటువంటి కామేశ్వరుడు యొక్క మనస్సు కలదట. అంటే ఆ చిరునవ్వు ఎంత గొప్ప కాంతి, ఆ కాంతిలో ఆ కామేశ్వరుడు ఎంత ఆనందం పొందుతూ మునిగిపోయాడో ఆలోచించండి. చూసారా, కాబట్టి చిరునవ్వే గొప్పది అసలు. అలా చిరునవ్వు నవ్వి పార్వతీదేవి, జగన్మాతవి మా అందరికీ మూలమైన ఆదిశక్తివి, నీకు నేనేం చెప్పాలి అమ్మా, అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఈశ్వరలింగం మెడలో ఉన్నవాడిని చంపకూడదని శాస్త్రం. శివలింగం మెడలో ఉన్నా, రుద్రాక్ష మెడలో ఉన్నా అటువంటి వాడిని చంపితే మహాపాపం. అంటే రుద్రాక్ష, తులసి, సాలగ్రామం, శివలింగం ఇటువంటివి శరీరం మీద ధరించిన వాణ్ణి సంహరించడం ఘోర పాపంతో సమానం.